श्री कृष्ण चैतन्य प्रभु जीवे दया करि सपार सदोषियो धाम सहयावतरि श्री कृष्ण चैतन्य प्रभु जीवे दया करि सपार सदोषियो धाम सहयावतरि অত্যন্ত দুর্লভ প্রেম করিবারে দান শিখায়ে শরণাগতি ভকতের প্রাণ অত্যন্ত দুর্লভ প্রেম করিবারে শিখায়ে শরণাগতি ভকতের প্রাণ দৈনয়াত্ম নিবেদন গোত্রিতে বড় অবশ্য শিবে কৃষ্ণ বিশ্বাস পালন দৈনয়াত্ম নিবেদন গোত্রিতে বরণ অবশ্য রক্ষিবে কৃষ্ণ বিশ্বাস পালন ভক্তি প্রতি কুল ভাব বর্জনাঙ্গিকা ভক্তি অনুকুল মাত্র কার্যের শিকা ভক্তি প্রতি কুল ভাব বর্জনাঙ্গিকা সরঙ্গ শরণাগতি হইবে যাহা তাহার প্রার্থনা শুনে শ্রীনন্দ কুমার শরঙ্গ শরণাগতি হইবে তাহার প্রার্থনা শুনে শ্রীনন্দ রূপসানা তন পদে দন্তে তৃণ করি ভকতি বিনোদ করে দুহু পদ ধরি রূপসানা তন পদে দন্তে তৃণ করি ভকতি বিনোদ করে দুহু পদ ধরি ¶¶ কাঁদিয়া বলে আমি তো অধ, শিখায়ে শরণাগতি করো হে উত্তম, কাঁদিয়া কাঁদিয়া বলে আমি চৈতন্য প্রভু জীবে দয়া করি, সপার সদোষীয় ধাম সহয়ব তুলি, শ্রীকৃষ্ণ চৈতন্য প্রভু জীবে দয়া করি, সপার সদোষীয় ধাম সহয়ব তুলি, শ্রীকৃষ্ণ চৈতন্য প্রভু জীবে দয়া করি, সপার সদোষীয় ধাম সহয়ব।
आजानुलंबित भुजौ कनकावदातौ संकीर्तनै कपितरौ कमलायताक्षौ विश्वंबरो द्विजवरो युगधर्मपालो वंदे जगत्प्रियकरो करुणावतारो। ओम अज्ञानतिमिरन्तस्य ज्ञानांजनाशलाकय चक्षुरु उन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्ण भक्तुलंदरिकी श्री चैतन्य लीला मूडव रोजुकि स्वागतम। సో ఈరోజు మనము శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క ఆవిర్భావానికి సంబంధించి శాస్త్ర ప్రమాణం అంటే శాస్త్రాలు ఎక్కడ పేర్కొనబడింది అనే విషయం గురించి మనం చర్చిస్తాము. ఒకసారి శ్రీల ప్రభుపాదులు వారు తన యొక్క శిష్యులను ఉద్దేశించి అంటారన్నమాట, శ్రీ చైతన్య మహాప్రభు ఎవరు అని అడుగుతారు ప్రశ్న. దానికి ప్రభుపాద శిష్యులు శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణావతారము అంటారు. వెంటనే ప్రభుపాద చెప్తారు, కాదు, శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణావతారం కాదు, శ్రీ చైతన్య మహాప్రభు స్వయాన శ్రీకృష్ణ భగవానుడు అని చెప్తారనమాట. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ శ్రీకృష్ణ అండ్ శ్రీకృష్ణ చైతన్య. మనం ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ చైతన్య మహాప్రభు యొక్క అవతారము భక్తావతారం కదా చర్చించుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అవతారం అంటే ఏంటి అసలు అనే విషయం మనం కాసేపు అర్థం చేసుకుని ప్రయత్నిద్దాము. చూడండి, ప్రతి జీవి కూడా ఈ లోకంలోకి రావాల్సిందే, మన అందరం కూడా వస్తున్నాము. మన విషయం చూసినట్లయితే మనము మన కోరిక ప్రకారంగా అంటే మనం రావన్నమాట, మనము మనల్ని బలవంతంగా రావాల్సి వస్తుంది. మనకి ఏ టైంలో రావాలి, ఎవరు మన తల్లిదండ్రులు, మనం ఎలా పుట్టాలి, అందంగా అందవిహీనంగా రంగూరు, నథింగ్ ఇస్ డిసైడెడ్ అంటే మనం డిసైడ్ చేసుకోమన్నమాట. అన్నీ కూడా మనకి ఇవ్వబడతాయి మన యొక్క కర్మానుసారంగా, రైట్? సో వీ హ్యావ్ నో చాయిస్. కానీ భగవంతుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, భగవంతుని యొక్క ఈ లోకంలోకి వచ్చినప్పుడు అతను ఈ లోకంలో ప్రవేశించడము, మనం ఈ లోకంలో ప్రవేశించడము రెండు ఒకటి కాదు, బోత్ ఆర్ నాట్ ద సేమ్, ఆ రెండు వేరు వేరు అనమాట. భగవంతుడు తన యొక్క సొంత కోరిక మీద వస్తారు, అండ్ భగవంతుడు ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన లక్ష్యంతో వస్తారు. అండ్ భగవంతుడు ఏ సమయంలో రావాలి, ఎవరి తల్లిదండ్రులు అయి ఉండాలి, ఎక్కడ ఆవిర్భవించాలి, అన్నీ భగవంతుడు నిర్ణయించుకుంటాడు. తన యొక్క కోరిక ప్రకారంగా అన్ని నిర్ణయింపబడతాయన్నమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్, ముందుగానే శాస్త్రాలు తెరపబడి ఉంటాయి. మన విషయాలు అలా కాదు, మనం ఈ జన్మలో చేసుకున్న తప్పొప్పులు బట్టి, మన కోరికలు బట్టి ప్రకృతి మనకు ఒక రకమైన శరీరాన్ని ఇస్తుంది. అంటే మనము మన యొక్క స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోవడం ద్వారా మనము పర్టికులర్ శరీరంలో బంధింపబడుతూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత అనేక అనేక శరీరాలు మారుతూ ఉంటాం ప్రజెంట్ సెల్ చేసా. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక రూమ్లో మనం ఉన్నాము, బయట నుంచి రూమ్లో గడపెట్టేశారనమాట, రైట్? సో బయట నుంచి రూమ్లో గడపెడితే నువ్వు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళగలవా? వెళ్ళలేవు, బయట నుంచి లాక్ చేస్తుంది కాబట్టి. సో బయట నుంచి వాళ్ళు తలుపు తెలి లాచ్ ఓపెన్ చేస్తేనే, వాళ్ళ గడ ఓపెన్ చేస్తేనే నువ్వు బయటికి వెళ్ళగలవు. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు బయటికి వెళ్ళలేవు. కానీ నువ్వు ఒక రూమ్లోకి వెళ్ళావు, అండ్ ఆ రూమ్లో లోపల నుంచి నువ్వు గడ వేసుకున్నావు, లాచ్ పెట్టుకున్నావు, బోల్ట్ పెట్టుకున్నావు అనమాట, బయట నుంచి అవి పెట్టలే. సో అప్పుడు నువ్వు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు నీ ఇష్ట ప్రకారంగా నువ్వు వెళ్ళొచ్చు, అవునా కాదా? అండ్ ఎవరిని కలవాలని కూడా నీ నచ్చిన సమయంలో బయటికి వెళ్ళొచ్చు, నచ్చిన సమయంలో వేరేవారిని కలవచ్చు, అంతా నీ ఇష్ట ప్రకారం జరుగుతుంది. ఎందుకంటే బయట నుంచి ఎవరు బంధించలేదు, నీ ఇష్ట, నీ స్వతహాగా, నీ కోరిక మీద నీకు సొంతంగా నువ్వు లాచ్ పెట్టుకున్నావు, నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నీకు నచ్చినప్పుడు నువ్వు తీసుకోవచ్చు. అంటే దిస్ ఇస్ ఎగ్జాంపుల్, అంటే బద్ధజీవి అంటే ఏంటి, బయట నుంచి ప్రకృతి గడ పెట్టేస్తుంది, తలుపు బయట నుంచి తాళం వేసేస్తుంది. కానీ భగవంతుడి అవతారం విషయంలో ఏంటి, లోపల నుంచి మనకు మనంగా బోల్ట్ పెట్టుకుంటాం, కావలసినప్పుడు తీసుకుంటాం అనమాట. సో బోధ్ ఇద్దరు కూడా రూమ్లో ఉన్నట్టు ఉంటుంది, ఇద్దరు కూడా రూమ్లో బంధింపబడినట్టు ఉంటుంది, కానీ రెండు ఒకటి కాదు. సో అదేవిధంగా భగవంతుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు అతను ఈ లోకం రావడానికి మనం రావడానికి చాలా తేడా ఉంటుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, తప్పు చేసిన వాడు, శిక్ష పడిన వాడు ఒక జైల్లోకి ఖైదీగా వస్తాడనమాట. ఆ ఖైదీ ఎప్పుడు బయటకు వెళ్తాడు అనేది అతని చేతిలో లేదు, రైట్? సో శిక్ష మళ్ళీ పొడిగింపబడచ్చు, తగ్గొచ్చు, అతని చేతిలో లేదు. కానీ అదే జైలు జైలర్ కూడా వస్తాడు, జైలర్ తన నచ్చిన సమయంలో వస్తాడు, చూసుకుంటాడు, వాడు వెళ్ళిపోతాడు. ఖైదీ వచ్చాడు, జైలర్ వచ్చాడు, రెండింటికి తేడా ఉందా లేదా? రెండింటికి చాలా నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నమాట. అదేవిధంగా బద్ధజీవి లోకంలో రావడము, భగవంతుడి లోకంలో రావడము, రెండు కూడా అసలు వాటికి దెర్ ఇస్ నో కంపారిజన్, వాటికి సంబంధమే లేదు, రైట్? సో ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు, మనం ఏం చెప్తున్నాము, అతను శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నాహి అన్య అని చెప్తున్నాం అనమాట. అంటే స్వయాన అతను శ్రీకృష్ణ భగవానుడే అని చెప్తున్నాం. సో ఇది మనము బయట చెప్తున్నప్పుడు చాలామంది అంటారన్నమాట, ఓ అవునా స్వామీజీ, నేను అతను నాకు ఇంతవరకు అతను బెంగాల్ నుంచి వచ్చిన ఒక సైంట్ అనే విషయం తెలుసు తప్ప, బట్ అంతకుమించి నాకేం తెలియదు. సో సోషల్ బుక్స్ చదువుతూ ఉంటామన్నమాట, అతను ఒక బెంగాల్లో సైంటిస్ట్ అని చెప్పి, రైట్? ఇంకేమంటారు, అతని గురించి నేను ఎప్పుడు వినడం కానీ ఎప్పుడు చదవడం కానీ చేయలేదు, ఎప్పుడు శాస్త్రం చదవలేదు అని కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారనమాట. సో నువ్వు చదవలేదంటే తప్పేంటి నీది? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం ఏ శాస్త్రం చదువుతున్నాము? మనం ఎవరైనా సరే ఏ గ్రంథమైనా చదువుతున్నారు, కనీసం భగవద్గీత అనేది ప్రిలిమినరీ సబ్జెక్ట్. ఎంతమంది భారతీయులు హిందువులు చెప్పుకొని గుండెలు బాదుకుంటూ ఉంటారో, మన దేశం మీద మన హిందువుల మీద ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి, మన హిందువుల మీద దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని గుండెలు బాదుకుంటారు చాలా మంది. కానీ అలా బాదుకున్న వాళ్ళు కూడా ఏ రోజు భగవద్గీత ఓపెన్ చేయట్లే. భగవద్గీత అనేది, భాగవతం అనేది, రామాయణం అనేది, భారతం అనేది కేవలము వాటిని భద్రంగా మన షెల్ఫ్స్లో పెడతాము, డిస్ప్లే, కొన్ని చిన్న చిన్న కొండపల్లి బొమ్మలు పెట్టుకున్నట్టుగానే, టెడ్డీ బేర్ పెట్టుకున్నట్టుగానే, అలాగే శాస్త్రాలు కూడా పెడతామన్నమాట, జస్ట్ ఫర్ డిస్ప్లే. భగవద్గీత యథాతథము, యథాతథం అంటే యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పి. సో మనం కూడా ఏంటి, దాన్ని యథాతథంగా పెడతాం, దాన్ని కనీసం ఆ కవర్ను కూడా చెప్పమన్నమాట. కొంతమంది భాగవతాలు తీసుకెళ్తారు ఇంటికి, రోజు భాగవతం మీ చేతుల మీదకి ఇవ్వండి అని చెప్పి, భాగవతం స్వయాన కృష్ణుడు మీరే చెప్పారు కదా, మీ ఇవ్వండి భాగవతం అని చెప్పి. తర్వాత ఏదో ఒక 4-5 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తాము, ఇంటికి వెళ్ళి సరే భాగవతం ఇవ్వమని క్లాస్ చెప్తామంటాము, అలా భాగవతం ఇస్తారు, కనీసం కవర్ కూడా చింపు ఉండదు, రైట్? బయట ఉన్న ముచ్చి కవర్ అనమాట. అంటే ఒక్కసారి కూడా వాళ్ళు ఓపెన్ చేయలేదని అర్థం. సో శాస్త్రాలు అనేవి ఎవరు చదువుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు? కాబట్టి నో వన్ ఇస్ రీడింగ్ ఇట్. అదే కదా మన దౌర్భాగ్యం. ఎంతలా అంటే మనకి మన యొక్క చరిత్ర, మన యొక్క పురాణాలు, వాటి మీద ఎంతో మంది తప్పుడుగా వ్యంగ్యంగా కథలు రాస్తూ ఉంటారు, అవి చదువుతాం మళ్ళీని, వాటి మీద వ్యంగ్యంగా సినిమాలు తీస్తూ ఉంటారు, దాన్ని ఒక మైథాలజీ అంటారనమాట. మైథాలజీ అంటే కాల్పనిక కాదా అని చెప్పి, మన చరిత్ర మైథాలజీ అంటే అన్నిటికీ ఊకొట్టేస్తాము, దానికి అమ్మ అడ్డు చెప్పం, వాటికి మాత్రం అడ్డు చెప్పం అనమాట, రైట్? సో ఎందుకు ఇలా అవుతున్నాయంటే బికాజ్ వీ డోంట్ స్టడీ. మనం చదివితేనే తెలుస్తుంది. ఎంతమంది శాస్త్రం చదువుతున్నారు ఈ రోజుల్లో? సో రెండోది, కొన్నిసార్లు మనం ఇలాగ చైతన్య మహాప్రభు భగవంతుడు చెప్పినప్పుడు కొంతమంది దానికి అడ్డు చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళు ఏమంటారు, ప్రభుజీ హమారా గురుబీ భగవాన్ హీ హే, భగవాన్ కృష్ణ హీ హే అంటారు అనమాట. చాలా మంది ప్రతి సంస్థలో కూడా ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రతి సంస్థలో కూడా ఒకరిని భగవంతుడు చెప్పుకుంటారనమాట. సీతను మా గురువు స్వయాన భగవంతుడే అని చెప్పి చెప్పుకుంటారనమాట. సో ఎందుకంటే వాళ్ళు కూడా శాస్త్రాలు చదవరు కాబట్టి, వాళ్ళు శాస్త్రాలు చదవరు, ఆ గురువు అనేవారు శాస్త్రాలు చెప్పరు, మంచిగా ఉండు ఇలా ఉండు ఈ విభూతి రాసుకో అది రాసుకో రకరకాలు చెప్తున్నారు. అంటే భగవంతుడికి సంబంధించిన విషయం తప్ప శుద్ధ భక్తి అన్నీ చెప్తూ ఉంటారు. అండ్ వాళ్ళ ఫాలోవర్స్ కొంతమంది కొంచెం అంటే వాళ్ళు కొంచెం సిద్ధి ఉన్నా సరే వాళ్ళు ఇచ్చిన మందు వాళ్ళు నయమవుతుంది, ఎదుటివారికి వాళ్ళు చేసిన ప్రార్థన వల్ల నయమవుతుంది, వెంటనే మా గురువు భగవంతుడు ఒకడు అంట ఎవడో ఒకడు అంటాడు, మిగతా వాళ్ళందరూ పొలవమని మా గురువు భగవంతుడు మా గురువు భగవంతుడు అంటారు అనమాట. సో ఇలాగ ఇంచుమించుగా చాలా సంస్థల్లో ప్రతి సంస్థలో భగవంతుడు ఉన్నారు. నేను ఎంత మందిని చూసుంటాను నేను. సో దే కాల్ దెమ్సెల్వ్స్ గాడ్. సో అలాంటప్పుడు ఎవరు బయట వ్యక్తి వచ్చినప్పుడు ఇస్కాన్కి వచ్చినప్పుడు ఇస్కాన్ లో మనం కూడా గౌరవనీతాయి ఉంటారు మనకి, చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు. సో వాళ్ళు మనం ఏం చెప్తాము, దే ఆర్ డాన్సింగ్ గాడ్స్, స్వయాన కృష్ణ బలరాములు అని చెప్తున్నాం మనం వాళ్ళకి. సో వాళ్ళు కొంటే కొత్త వాళ్ళు వాళ్ళు అనుకోవచ్చు ఏమనుకుంటారంటే, అరే నేను బయట వాళ్ళకి వెళ్ళినా సరే వాళ్ళు కూడా మా గురువు భగవంతుడు అంటారు. అంటే ప్రతి సంస్థ వాళ్ళు వాళ్ళకు ఒక్కొక్క భగవంతుని తయారు చేసుకున్నారు, ఇస్కాన్కి వస్తే వీళ్ళు కూడా చైతన్య మహాప్రభులు భగవంతుడు అంటున్నారు. సో వాట్ ఇస్ సో బిగ్ డీల్ అబౌట్ ఇట్. కాబట్టి అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు ఏమో ఎవరికి తెలుసు నిజంగా భగవంతుడు కాదు అనుకుంటారు అనమాట. ఎందుకంటే బయట అదే చూస్తున్నారు కాబట్టి. నిజం చెప్పాలంటే నేను కూడా స్వయంగా అలాగే అనుకున్నాను. ఫస్ట్ టైం నేను ఇస్కాన్కి వచ్చినప్పుడు చైత గౌరవనీత ఫొటోస్ చూసినప్పుడు ఎవరయ్యా అంటే కృష్ణ బలరామని చెప్పినప్పుడు గౌరవనీత అన్నప్పుడు ఓకే సరే 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 అనుకున్నాను. అంటే ఎందుకో సర్లే ఎందుకులే మనకి తప్పు అయిపోతుంది, మాట విమర్శించకూడదు అపరాధం అయిపోతుంది అనే ఆ మాత్రం భయము సంస్కారం ఉంది కాబట్టి నేను కూడా ఏం మాట్లాడలేదు. నేను ఐ సెడ్ ఓకే ఫైన్ ఫైన్ గాడ్ నో నీడ్ ఆఫ్ డిస్కసింగ్ అని చెప్పి. సో కానీ తర్వాత ఇస్కాన్కి వచ్చిన కొన్నాళ్ళు పోయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా అప్పుడు నేను గమనించిన విషయం ఏంటంటే, అవుట్ సైడర్స్ ఆల్సో బయట వాళ్ళు కూడా ప్రతి సంస్థ కూడా ఒక్కొక్కరిని భగవంతుడు అని చెప్పుకుంటూ ఉంటుంది. కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, మీరు చూసట్లేదు ఎవరైతే ఏ సంస్థలో అయినా సరే ఏ ఫాలోవర్స్ అయితే మా బాబా సోన్సో మన ఆంధ్రప్రదేశ్లోనే బోర్మంది ఉన్నారు భగవంతుల్లో భగవంతుడు చెప్పుకున్న వాళ్ళు, వాళ్ళు వాస్తవంగా శాస్త్రం గురించి ఎక్కువ మాట్లాడరు, శాస్త్ర ప్రమాణంగా మాట్లాడరు. ఆ లీడర్ ఆ భగవంతుడు చెప్పుకున్న ఆయన ఏదో నాలుగు మంచి మాటలు చెప్తారు, ఓకే పనికొచ్చే మాటలు అయ్యిండొచ్చు, నాలుగు మంచి మాటలు చెప్తూ ఉంటారు అండ్ ఫాలోవర్స్ కూడా వింటారు, భగవాన్ 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 అని పిలుచుకుంటూ ఉంటారు అనమాట చాలాసార్లు. ఈ కాలింగ్ భగవాన్ మా గురువు భగవంతుడు అని చెప్పి రైట్. సో కానీ ఇస్కాన్ విషయమే చూసినట్లయితే, ఇస్కాన్లో చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ స్థాయి అయినా సరే మీరు గమనించినట్లయితే ఎవ్రీ స్పీకర్ వాళ్ళ అతను చెప్పిన ప్రతి మాట కూడా అతను దానికి శాస్త్ర ప్రమాణం ఇవ్వాలి. ప్రభుపాదం అలాగే చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చెప్పినా సరే ప్రభు మీరు చెప్పిన దానికి శాస్త్ర ప్రమాణం ఏంటంటే నేను చెప్పాలి. నేను అలా చెప్పినప్పుడు చెప్పకూడినప్పుడు చెప్పకూడదు అది. సో మనం చెప్పిన ప్రతిదీ కూడా శాస్త్రం ఆధారంగా ఉండాలన్నమాట. అండ్ ఇస్కాన్లో నాకు నచ్చిన విషయం ఏంటి అంటే, దర్ మెనీ థింగ్స్ ఐ లైక్ ఇడ్, కానీ నేను ఇస్కాన్లో నా జీవితాన్ని దారబోయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, ఇస్కాన్లో వాళ్ళు ఏం చెప్పినా సరే శాస్త్రం ఆధారంగా చెప్తున్నారు అండ్ శాస్త్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అలాగంటే శాస్త్రాన్ని నిక్కచ్చిగా నిర్భయంగా ప్రమోట్ చేసే సంస్థల్లో మెయిన్ ఆర్గనైజేషన్ ఇస్కాన్ సంస్థ. ఈ మాట చెప్పుకోవడానికి నాకు ఎటువంటి అనుమానము సందేహం లేదు. కాబట్టి శాస్త్రంని ఇంతగా నొక్కి నొక్కి మాట్లాడుతున్న సంస్థ ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఎందుకు భగవంతుడు అంటుంది? అండ్ సరే ఒకరు భగవంతుని అన్నారు అంటే దానికి శాస్త్ర ప్రమాణం లేకుండా భగవంతుడు ఎందుకు అంటుంది? వేరే సంస్థలు అంటున్నాయంటే వేరే విషయం. వాళ్ళు ఏదో నామకేవాస భగవద్గీత ముట్టుకుంటారు తప్ప, మధ్య మధ్యలో చెప్తారు తప్ప, బట్ చెప్పిన దానికి వాస్తవంగా ఏదో కిచడి శాస్త్ర ప్రమాణం ఉండకపోవచ్చు. బట్ ఇస్కాన్ ప్రతి పదము శాస్త్రం ఆధారం చెప్పినప్పుడు, అలాంటిది శ్రీ చైతన్య మహాప్రభుని స్వయం కృష్ణుడు అన్నప్పుడు దానికి శాస్త్ర ప్రమాణం ఖచ్చితంగా ఉంటుంది, ఉంది కాబట్టి చెప్తుంటారు అనమాట రైట్. సో విత్ దిస్, సో ఇప్పుడు మనం ఏంటి ఆ శాస్త్ర ప్రమాణాన్ని మనము చూడడానికి ప్రయత్నిస్తామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ క్లాస్ చెప్పినట్టుగా చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా ఇది మనకి అందరికీ అంత సులభంగా అర్థం కాకపోవచ్చు. అఫ్ కోర్స్ ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ రామావతారం కృష్ణావతారాలు చూసినా సరే వాళ్ళనే ఈరోజు జనాలు సగం నమ్మట్లేదు. ఎందుకంటే మన శాస్త్రాన్ని చదవము, మన సోర్స్ టీవీ సీరియల్స్ సినిమాలు, అందులో కర్ణుడిని మంచోడిగా చూపిస్తారు, కృష్ణుని మోసగాడిగా చూపిస్తారు, రావణుని మంచివాడుగా చూపిస్తారు, కొన్నిసార్లు రాముని చెడ్డాడుగా చూపిస్తూ ఉంటారు. సో మన వాళ్ళు అసలు నిజంగా కృష్ణుడు ఇస్ భగవంతుడా, రాముడు భగవంతుడా అనే విషయంలోనే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే డైరెక్ట్గా వాళ్ళ మీద సంపూర్ణ భాగవతం ఉంది కృష్ణుడికి పేరున, రాముడికి సంపూర్ణ రామాయణం ఉంది. అవన్నీ అంత క్లియర్గా రాముడి యొక్క కీర్తిని అంతగా వివరిస్తూ, కృష్ణుడి యొక్క కీర్తిని అంతగా వివరిస్తున్నా సరే మా కొంతమంది మహానుభావులు మేబీ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ రావణ్ నాట్ రామ్ అని చెప్పి అనుకుంటుంటారు. కాబట్టి చైతన్య మహాప్రభు విషయంకి వచ్చినప్పటికీ చైతన్య మహాప్రభు సంగతి ఏంటి, చైతన్య మహాప్రభు చెన్నవతార్. చెన్నవతార్ అంటే ఏంటి, హిడెన్ ఇన్కార్నేషన్ రైట్. సో భాగవతంలో 7వ స్కందంలో ప్రహ్లాదుడు చెప్తారన్నమాట, ప్రహ్లాదుడు దర్జ శ్లోక ఏమొస్తుందంటే చెన్నౌ కలో యద్ అభవస్ త్రియుగోస్త సత్వం అని వస్తుంది అన్నమాట. అంటే అర్థమేంటి, ఇన్ ద ఏజ్ ఆఫ్ కలి అంటే కలియుగంలో ఓ భగవంతుడా మీరు స్వయాన భగవంతుల్లా రూపంలో రారు, స్వయాన భగవంతుడిలా రారు, కాబట్టే మిమ్మల్ని త్రియుగి అని సంబోధింపబడుతుంది అని చెప్తున్నారు అన్నమాట. అంటే కలియుగంలో మీరు యూ డోంట్ కమ్ యూ అసర్టెన్ అంటే మీరు స్వయంగా నేను భగవంతుడు, ఇప్పుడు మిగతా అవతారాల్లాగా మిగతా అవతారం చూసినట్లయితే స్వయాన ఇప్పుడు కోర్మ అవతారం వస్తారు, ప్రతి అవతారం కూడా అత్యద్భుతమైన లీలలు చేస్తుంటాయి అన్నమాట, ఊహకి అందని లీలలు చేస్తూ ఉంటాయి. కానీ చైతన్య మహాప్రభు విషయంకి వచ్చినప్పుడు ఏంటది, మహాప్రభు భక్తావతారంలో వస్తారు, అది హిడెన్ అంటే అది ఒక రహస్య అవతారం, కాబట్టి అందుకనే మిమ్మల్ని త్రియుగి అని సంబోధిస్తారు అని చెప్పి ప్రహ్లాదుడు అంటారన్నమాట. సో అయినా భగవంతుడు చైతన్య మహాప్రభు చెన్న అవతార్ అయిండొచ్చు, అంటే అతను హిడెన్ ఇన్కార్నేషన్ అయినా సరే మనము శాస్త్రం ఆధారంగా ఈ విషయాన్ని సునాయాసంగానే అర్థం చేసుకోవచ్చు, కొంచెము ఆలోచిస్తే అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను యాక్చువల్గా వీ హ్యావ్ ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మోర్ దెన్ 100 స్లైడ్స్ ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో శాస్త్ర ప్రమాణాలు ఉంటాయి, మనకి అన్ని అవసరం లేదు. ఐ విల్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ ఒక 5-6 శాస్త్రాల నుంచి నేను మీకు కొంచెం క్లుప్తంగానే వివరిస్తాను. సో మొదటిగా మనం భాగవతం చూసినట్లయితే నేను కొంచెం లాజికల్గా చెప్తాను, కొంచెం మీరు కనెక్టింగ్ ద డాట్స్ అర్థం చేసుకొని ట్రై చేయండి. భాగవతంలో 10వ స్కందం 8వ అధ్యాయం 13వ శ్లోకంలో మనం చూసినట్లయితే శ్రీ గర్గముని శ్రీకృష్ణుడి యొక్క నామకరణ సంస్కారం అనే అధ్యాయంలో గర్గముని వచ్చి కృష్ణుడికి నామకరణం చేస్తున్నప్పుడు కృష్ణుని చూడగానే అతనికి అర్థమైపోతుంది ఎవరు, ఇతను స్వయాన దేవాదిదేవుడు, విష్ణువు కూడా కాదు, విష్ణువు కూడా ఆద్యుడు అని చెప్పి. సో కానీ గర్గముని డైరెక్ట్గా చెప్ప, ఎందుకంటే కృష్ణుడు ఈ డజంట్ వాంట్ టు బి డిస్క్లోజ్డ్, కాబట్టి గర్గముని డైరెక్ట్గా నీ యొక్క పుత్రుడు భగవంతుడు దేవాదిదేవుడు అని చెప్పరు. కానీ అదే విషయాన్ని చెప్పగానే వేరే రకంగా చెప్తున్నారనమాట. ఏమని చెప్తారంటే శుక్లరక్త తతస్పీత అంటారనమాట, శుక్లరక్త తతపీత ఇదీనాం కృష్ణతాం గతాం అంటారు. అంటే సింపుల్గా ట్రాన్స్లేషన్లో ఏమని వస్తుందంటే, ఓ నంద మహారాజా, నీ పుత్రుడు ఈ పిల్లవాడు ప్రతి యుగంలో కూడా అతను ప్రత్యక్షం అవుతూ ఉంటాడు అని చెప్పి, గతంలో అతడు 3 రంగుల్లో అవతరించారు, ఏంటది, శుక్ల అంటే తెలుపు రంగు, రక్త అంటే ఎరుపు రంగు, పీత అంటే పసుపు రంగు అనమాట, గోల్డెన్ రంగు. అండ్ ఇప్పుడు కృష్ణతాం గత, కృష్ణతాం అంటే నలుపు రంగు అనమాట, ఈరోజు మీ అబ్బాయి నలుపు రంగులో ప్రత్యక్షం అయ్యారు చెప్తున్నారు. అంటే గర్గముని ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు అనమాట, అంటే ఎన్నెన్నో అవతారాలు అని చెప్పి ప్రతి యుగంలో మీ అబ్బాయి అవతరిస్తున్నాడు అని చెప్పి. సో ఏంటి అవతారాలు, శుక్ల రక్త సత స్పీత అంటే మనం చూసేటప్పుడు శుక్ల అంటే ఏంటి చెప్పండి, శుక్ల అంటే తెలుపు రంగు హంసావతారం సత్యయుగంలో, రక్త అంటే ఏంటి చెప్పండి ఎరుపు రంగు, అంటే స్వయాన యజ్ఞ పురుషుడు అనమాట. సో యజ్ఞ పురుషుడు ఎరుపు రంగులో ఉంటారు అనమాట. నెక్స్ట్ ఏంటి తత పీత, పీత అంటే ఏంటి చెప్పండి కలియుగం, అది పీత అంటే పసుపు రంగు బంగారపు రంగు. తర్వాత ఈ ఇప్పుడు కృష్ణత అంటే నలుపు రంగులో అవతరించారని చెప్పి, కృష్ణత అంటే స్వయాన కృష్ణుడు. సో అక్కడ పీత అంటే ఏంటి చెప్పండి పసుపు రంగు, ఎవరా పసుపు రంగు ఎవరా బంగారు రంగు మనం చూద్దాం ఇప్పుడు అది. తర్వాత చైతన్య చరితామృతంలో కూడా అలాంటి శ్లోకానే వస్తుంది, శుక్ల రక్త తత పీత వర్ణ ఏయి తీన ద్యుతి సత్య త్రేత కలీకాలై ధరేణ శ్రీపతి అని చెప్పి. ధరేణ శ్రీపతి, శ్రీపతి అనే విష్ణువు, సత్యయుగంలో శుక్ల, త్రేతాయుగంలో రక్త, కలియుగంలో పీత. సో కలియుగంలో పీత వర్ణము బంగార వర్ణము, ఎవరా బంగారు వర్ణము చూద్దాం. తర్వాత ఇదే భాగవతంలో 12వ స్కందంలో శ్లోకం వస్తుంది, తృతీయధ్యాయతో విష్ణు త్రేతాయం యజతో మకై ద్వాపరే పరిచర్యాయా కలో తద్ హరికీర్తనం. ఏమనొస్తుందంటే సత్యయుగంలో యుగధర్మం ఏమిటంట, విష్ణువు మీద ధ్యానించడం. త్రేతాయుగంలో యుగధర్మం ఏంటి, యజ్ఞయాగాదులు చేయడం. ద్వాపర యుగంలో యుగధర్మం ఏమిటి, శ్రీకృష్ణుని చరణపాదాలను ఆశ్రయం తీసుకోవడం, శ్రీ విగ్రహ ఆరాధన. మరి కలియుగంలో యుగధర్మం ఏంటి అయ్యా అంటే హరినామ సంకీర్తన. ఇది భాగవతంలో చెప్పబడింది. సో కలియుగంలో హరినామ సంకీర్తన అని చెప్పబడింది, రైట్? కాబట్టి కలియుగంలో అవతారము ఏం చేయించాలి, హరినామ సంకీర్తన చేయించాలి. అండ్ కలియుగంలో వచ్చిన అవతారం ఎలా ఉంటుంది, లేదు బంగారు రంగు. సో రెండు కనెక్ట్ చేయండి, బంగారు రంగులో ఉండే అవతారము మరియు హరినామ సంకీర్తన ప్రాపగేట్ చేసిన అవతారము. ఎవరి అవతారము? సో ఇంకొక శ్లోకము, వెరీ ఇంపార్టెంట్ శ్లోకం. ప్రభుపాదుల వారు ప్రతిసారి ఆచార్యులు ఈ శ్లోకం కోట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇది 11వ స్కందంలో నిమి మహారాజ్ కరభాజన మునితో అడుగుతారన్నమాట. ఏమని అడుగుతారంటే, కలియుగంలో భగవంతుడు ఏ విధంగా వస్తారు, అతని యొక్క రంగు ఏమిటి, అతని యొక్క జనాలని ఏ విధంగా ఉద్ధరిస్తారు. ఐ రిపీట్ ద క్వశ్చన్, భగవంతుడు ఏ విధంగా వస్తారు, అతని యొక్క రంగు రూపం ఏమిటి, మరియు అతను ఏ విధంగా బద్ధజీవిని ఉద్ధరిస్తారు అనే ప్రశ్న నిమి మహారాజ్ కరభాజన ఋషిని, అంటే నవయోగంధ్రులో ఒకరు కరభాజన ఋషి, అతను అడిగినప్పుడు అతడు చెప్తారనమాట. 5th chapter 3rd verse 11th canto వెరీ ఫేమస్ శ్లోక. కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సంగో పంగాస్త్ర పార్షదం యజ్ఞైర్ సంకీర్తన ప్రాయైర్ యజంతి హి సుమేధసః. సో ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అంటే, కలియుగంలో బుద్ధిమంతులు నిరంతరం కృష్ణుని నామాల్ని ఆలపించే భగవంతుని అవతారాన్ని ఆరాధించడానికి సమ్మేళన గానం చేస్తారు. అతని ఛాయ నల్లగా లేకపోయినా అతడే కృష్ణుడు, అతనితో పాటు అతని సహచరులు, సేవకులు, ఆయుధాలు మరియు రహస్య సహచరులు ఉంటారు అని చెప్పి. సరే, వాట్ వాడు మనం వెళ్దాము. సో కృష్ణవర్ణం, కృష్ణవర్ణం అంటే ఏం చెప్పండి, అక్కడ ఈజ్ ద సేమ్ యాజ్ కృష్ణ, అంటే స్వయానా కృష్ణుడే. త్విష ఆకృష్టం, త్విష అంటే రంగు, రంగు అంటే ఆకృష్ణం, అంటే కృష్ణం కాదు, కృష్ణం అంటే నలుపు రంగు. ఇందాక మనం చూసాం కదా, శుక్ల రక్త తత పీత యథం కృష్ణతాం గత అని చెప్పి. సో కృష్ణతాం అంటే నలుపు రంగు అనమాట. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏమొస్తుంది అంటే, కృష్ణవర్ణం అంటే కృష్ణుడే కానీ త్విష ఆకృష్టం, కానీ అతని రంగు మాత్రము కృష్ణుడు రంగు కాదు. తర్వాత సంగ ఉపంగ ఆ పార్షద ఉపంగ అస్త్ర పార్షదం చెప్పి, అతను ఎలా ఒంటరిగా రారంట, తన యొక్క సంఘ అంటే తన యొక్క అనుచరులతో పాటు, అంటే పంచ నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, హరిదాస్ ఠాకూర్ అనుచరులతో పాటు వస్తారు. మరియు అతని యొక్క అస్త్రం ఏమై ఉంటుంది, అతని యొక్క అందము, అతని యొక్క కృప, అతని అస్త్రం. మామూలుగా విష్ణువు తన యొక్క సుదర్శన చక్రంతో హతమారుస్తారు పాపాత్మల్ని. ఇక్కడ మహాప్రభు పాపాత్మల హృదయంలో ఉన్న ఆ పాపపు బుద్ధిని హతమారుస్తారు. ఎలా హతమారుస్తారంటే, తన యొక్క హరినామంతో హతమారుస్తారు, తన యొక్క కృపతో హతమారుస్తారు అనమాట. సో పంగాస్త పార్షదం అని చెప్పి. నెక్స్ట్ ఇంపార్టెంట్ లైన్ ఏం చెప్పండి, యజ్ఞైర్ సంకీర్తన ప్రాయర్ అని చెప్పి. అండ్ అతను ఆ అవతారం ఏం చెప్తున్నారు, కలియుగంలో భగవంతుడు ఎలా వస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు, యజ్ఞై సంకీర్తనైర్ అంటే అతను సంకీర్తన యజ్ఞని ప్రారంభిస్తారు అని చెప్పడం జరిగింది. సంకీర్తన యజ్ఞాన్ని ప్రారంభిస్తారు, యా జంతహి సుమేధసః. అండ్ ఎవరు అతన్ని ఫాలో అవుతారు, సుమేధసః, బుద్ధిమంతులు మరియు అదృష్టవంతులు మాత్రమే అతన్ని అర్థం చేసుకుని ఆ మార్గాన్ని, ఈ సంకీర్తన యజ్ఞ మార్గాన్ని పాటిస్తారు అని చెప్పడం జరిగింది. సో క్లియర్లీ ఇట్ ఇస్ మెన్షన్డ్, క్రిస్టల్ క్లియర్గా ఉంది. మనం ఇప్పుడు ఆ 3 శ్లోకాల్ని మనము కనెక్ట్ చేసినట్లయితే, 1st శ్లోకాలు మనం ఏం చెప్పుకున్నాము, భగవంతుడు పీతవర్ణం, పీతవర్ణం అంటే సువర్ణవర్ణం, బంగారు రంగు. 2nd ఏం చెప్పుకున్నాము, అతను యుగధర్మం ఏంటది, తద్ హరికీర్తనం, అంటే పీతవర్ణంలో ఉండాలి, యుగధర్మ హరికీర్తన్ని అతను ఫేమస్ చెయ్యాలి. నెక్స్ట్ ఇక్కడేం చెప్పారు చూడండి, యజ్ఞ సంకీర్తన ప్రాయను అంటే అతను సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు అని చెప్పడం జరిగింది ఇక్కడ. అండ్ బుద్ధిమంతులు మాత్రమే అతన్ని ఫాలో అవుతారు అని చెప్పి. సో క్రిస్టల్ క్లియర్గా దేంతో మ్యాచ్ అవుతుందని చెప్పండి, శ్రీ చైతన్య మహాప్రభుతో మ్యాచ్ అవుతుంది. సంకీర్తన ఉద్యమాన్ని ప్రారంభించింది శ్రీ చైతన్య మహాప్రభు. సో కలియుగంలో అవతారం, కలియుగ అవతారం, యుగ అవతారం ఎవరు, శ్రీ చైతన్య మహాప్రభు. అఫ్ కోర్స్ మనం కొంతమంది అనొచ్చు ప్రభుజీ అంటే భగవంతుడు ఇంకా ఎవరు లేరా అని చెప్పి. సో భగవంతుడు అనేక అనేక అవతారాల్లో వస్తూ ఉంటారు, రైట్? కానీ ఇక్కడ మనం యుగావతారం అంటున్నాం. అంటే ప్రతి యుగంలో కూడా యుగధర్మాన్ని, ప్రతి యుగంలో యుగధర్మాన్ని ప్రమోట్ చేసే ఒక అవతారం ఉంటుంది, అతను యుగధర్మం అనమాట, అది యుగావతారము. సో మనం యుగావతారము చెప్పుకుంటున్నాం, కలియుగ యుగావతారము చైతన్య మహాప్రభు చెప్పి. సో తర్వాత ఇది మాత్రమే కాదు, ఇంకా మనం చూసుకుంటూ పోతే దేర్ ఆర్ సో మెనీ వివిధ శాస్త్రాల నుంచి మనము చాలా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు గరుడ పురాణం తీసుకున్నట్లయితే, గరుడ పురాణంలో ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క తల్లిదండ్రుల గురించి కూడా చెప్పడం జరిగింది. అతని యొక్క చైతన్య మహాప్రభు వారి యొక్క జన్మస్థానం గురించి, తల్లిదండ్రుల గురించి కూడా చెప్పడం జరిగింది. అహం పూర్ణో భవిష్యామి యుగా సంధ్య విశేషత మాయాపురేణ వద్వీపే భవిష్యామి సచీసుత. వెరీ సింపుల్ సాంస్క్రిట్ అనమాట. అహం పూర్ణో భవిష్యామి యుగ సంధ్యో విశేషత అని చెప్పి ఇక్కడ ఏమంటున్నారు చైతన్య, అంటే భగవంతుడు స్వయంగా చెప్తున్నారు ఇక్కడ ఏమంటున్నారంటే గరుడ పురాణంలో, నేను యుగ సంధ్య అంటే ఈ యొక్క కలియుగంలో, కలియుగంలో మొదటి పాదం అంటే బిగినింగ్ ఆఫ్ కలియుగంలో ఎన్ని సంవత్సరాలు, 434,000 సంవత్సరాలు కలియుగం యొక్క స్పాన్. మహాప్రభు ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారంటే నేను కలియుగంలో మొదటి పాదంలో వస్తున్నాను, అంటే వెరీ బిగినింగ్ ఆఫ్ కలియుగ. సో కలియుగ ప్రారంభంలో నేను వస్తున్నాను అని వస్తాను అంటున్నారు. తర్వాత ఏమంటున్నారు, మాయాపూరే నవద్వీపే భవిష్యామి సచీసుత అని చెప్పి, నేను నవద్వీప్ మాయాపూర్లో సచీసుతునిగా వస్తాను, ఆవిర్భవిస్తాను అని చెప్తున్నారు. అంటే ఇక్కడ భగవంతుడు ఇక్కడ స్వయాన తన యొక్క తల్లి గురించి చెప్తున్నారు, తన యొక్క ప్రదేశము చైతన్య మహాప్రభు ఎక్కడ జన్మించారు, జన్మస్థానం ఏంటి, మాయాపూర్ నవద్వీప్లో మాయాపూర్ అనే గ్రామంలో మహాప్రభు అవతరిస్తారు. సింపుల్ చెప్పాలంటే అక్కడ యోగపీట్ అనే ప్రదేశంలో ఒక వేప చెట్టు కింద మహాప్రభు అవతరిస్తారనమాట. సో దాని గురించి క్లియర్గా ఇక్కడ చెప్పబడింది. సో నెక్స్ట్ శ్లోకాలో ఫర్దర్గా మహాప్రభు వారి యొక్క తన యొక్క మొదటి భార్య గురించి కూడా, అతని యొక్క సన్యాసం గురించి కూడా చెప్పడం జరిగింది అనమాట. సో గద్దే గరుడ పురాణంలో, కలే ప్రథమ సంధ్యాయం లక్ష్మీకాంతో భవిష్యతి దారు బ్రహ్మ సమీపిస్తా సన్యాసి గౌర విగ్రహ. సో వెరీ ఈజీ సాంస్క్రిట్. కలే ప్రథమ సంధ్యాయం సేమ్ అంటే కలియుగ ప్రారంభంలో, లక్ష్మీకాంతో భవిష్యతి అంటే లక్ష్మీ ప్రియ అంటే మహాప్రభు మొదటి భార్య లక్ష్మీప్రియ భర్తగా అతను అవతరిస్తారు. దారు బ్రహ్మ సమీపస్థ సన్యాసి గౌర విగ్రహ. గౌర అంటే బంగారం అని చెప్పుకున్నాం అనమాట, బంగారు వర్ణం అని చెప్పి. గౌర విగ్రహం అంటే బంగారు రూపంతో కలిగిన సన్యాసి, అంటే గృహస్థ జీవితాన్ని విడిచిపెట్టి సన్యాసం స్వీకరించి తర్వాత దారు బ్రహ్మ సమీపిస్త. దారు బ్రహ్మ అంటే జగన్నాథ స్వామి, రైట్? జగన్నాథ్ ఇంకొక పేరు దారు బ్రహ్మ అనమాట. కాబట్టి జగన్నాథ్ స్వామి సమీపస్థ అంటే జగన్నాథ్పురి. జగన్నాథ్పురిలో ఒక సన్యాసిగా మహాప్రభు తన లీలలు చేస్తారు అనే విషయం ఇక్కడ ముందుగానే గరుడ పురాణం చెప్పడం జరిగింది. అంటే మహాప్రభు గారి యొక్క ముందు శ్లోకంలో అతని యొక్క జన్మ, అతని యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పడం జరిగింది. ఈ శ్లోకంలో మహాప్రభు తన యొక్క గృహస్థ జీవితం గురించి, తర్వాత మహాప్రభు తన సన్యాసం ఎక్కడ గడిపారు, ఎక్కడ గడిపారు, జగన్నాథ్పురిలో గడిపారు, ఆ విషయం ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఫర్దర్గా మనం చూసినట్లయితే ఈవెన్ మహాభారతంలో విష్ణు సహస్రనామంలో కూడా ఒక శ్లోకం వస్తుంది, మీరు చాలా వినే ఉంటారు. సువర్ణవర్ణ హేమాంగో వరాంగస్ చందనాంగది సన్యాస కృత్ క్షమాశాంతో నిష్ఠ శాంతి పరాయణ. ఇక్కడ ఏమంటారంటే సువర్ణ వర్ణ హేమాంగో. సో ఆ అంగాలు ఏ విధంగా ఉన్నాయంట, హేమాంగాలు సువర్ణవర్ణ అంటే బంగారు రంగులలో అంగాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఏం చెప్పడం జరిగింది అక్కడ, వారణస్ చందనాంగని అని చెప్పి, అంటే అతను తన ఒంటి నిండా చందనాన్ని అలంకరించుకుంటారు, మహాప్రభు నిండా చందనం పెట్టుకునేవారు అనమాట. సన్యాస కృత్ చమోశాంతో అని చెప్పి, అంటే అతను సన్యాసాన్ని స్వీకరిస్తారు. అంటే భగవంతుడు చెప్తే భగవంతుడు కలియుగంలో సన్యాసాన్ని స్వీకరిస్తారు, తర్వాత అతని యొక్క ఇంద్రియాలు సంపూర్ణ నిగ్రహంతో ఉంటాయి. నెక్స్ట్ నిష్ఠ శాంతి పరాయణ అని చెప్పి, రైట్? అతడు శాంతి పరాయణ అంటే ఈ యొక్క నిరాకారవాదులు మాయావాదులు వారిని సంపూర్ణంగా ఓడించి శాంతికరత అవుతాయి, అంటే వారిని సంపూర్ణంగా వారిని హరింపజేస్తారనమాట. సో ఈ విధంగా వర్ణింపబడింది. సో సింపుల్ క్వశ్చన్, సో ఆ బంగారు వర్ణం ఎవరు, ఏ అవతారం బంగారు వర్ణం? రెండవది ఏ అవతారము సన్యాసాన్ని స్వీకరించింది, రైట్? అండ్ ఏ అవతారము సమస్త నిరాకారవాదుల్ని మాయావాదుల్ని ఓడించింది? సో ఇట్ ఇస్ శ్రీ చైతన్య మహాప్రభు. పద్మ పురాణము చూసినట్లయితే పద్మ పురాణంలో కూడా చాలా మహాప్రభు గురించి చాలా ఇండికేషన్స్ ఉంటాయి. పద్మ పురాణంలో ఏమొస్తుందంటే సేమ్ అగైన్, కలే ప్రథమ సంధ్యాయం గౌరాంగోతం మహీతలే భగీరథి తతే రమ్య భవిష్యామి సచీసుత అని చెప్పి ఇక్కడ కూడా ఏమొస్తుంది, కలే ప్రథమ సంధ్యాయం. ఈ యొక్క కలే ప్రథమ సంధ్యాయం అనేది ఎన్నెన్నో అధ్యాయాల్లో ఎన్నెన్నో శాస్త్రాల్లో వస్తూ ఉంటుంది. అంటే కలియుగంలో, కలియుగంలో ప్రథమ సంధ్యాయం అంటే కలియుగ ప్రారంభంలో అని చెప్పి. గౌరాంగోత మహీతలే, సో గౌరాంగ అంటే బంగారు మేల్ఛాయతో భగవంతుడు వస్తారు, రైట్? అండ్ తర్వాత ఏం చెప్పారు, భగీరథి తతే రమ్య. భగీరథి అంటే గంగానది, గంగానది పేరే భగీరథి. సో తథా రమ్య అంటే ఒక 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 ఎంతో అందమైన, ఎంతో అందమైన గంగానది ఒడ్డు దగ్గర భవిష్యామి సచీసుత అంటే సచీసుత తనయుడుగా, సచీతనయుడుగా అతను ఆవిర్భవిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. అంటే మహాప్రభు వారి యొక్క కలికాలం ప్రారంభ దశలో గంగానది ఒడ్డు దగ్గర సచీసుతునిగా ఆవిర్భవిస్తారు. ఎవరైనా క్లియర్గా అన్ని మ్యాచ్ అవుతున్నాయి, చైతన్య మహాప్రభుతో మ్యాచ్ అవుతున్నాయి. ఫర్దర్గా మనం చూసినట్లయితే నరసింహ పురాణంలో కూడా మనం చూడొచ్చు, అక్కడ కూడా చెప్పబడింది, సత్యే దైత్య కులాది నాశ సమయే సింహో రద్వా మర్త్యకృతిస్ త్రేతాయం దశ కంతారాం గోపాలాన్ పరిపర్యాయాన్ వ్రజపురే బారం హరణ ద్వాపరే గౌరాంగా ప్రియ కీర్తన కలియుగే చైతన్య నామ. దేవాది దేవుడైన భగవంతుడు సత్యయుగంలో సగం మనిషి సగం సింహం కింద, నరసింహ భగవానుడి కింద ఆవిర్భవించి అక్కడ హిరణ్యకశిపుడు అనే ఒక ఘోరమైన వ్యాధిని నశింపచేస్తాడనమాట. తర్వాత అదే భగవంతుడు త్రేతాయుగంలో దశముకుడైన రావణుణ్ణి సంహరించి లోక కళ్యాణాన్ని చేస్తారు. అండ్ అదే భగవంతుడు గోపాల పరిపాలయన్ వ్రజపురే, అండ్ అదే భగవంతుడు ద్వాపర యుగంలో గోపాలుడిగా ఆవిర్భవించి వ్రజపురే అంటే సంపూర్ణంగా వ్రజవాసులందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చి భారం హరణ ద్వాపరే భూదేవి యొక్క భారాన్ని తొలగిస్తారు భగవంతుడు. అండ్ అదే భగవంతుడు కలియుగే చైతన్య నామ, అదే భగవంతుడు కలియుగంలో చైతన్య నామం చైతన్యం చైతన్య పేరుతో గౌరాంగ ప్రియ కీర్తన అని చెప్పి అంటే ప్రేమగా భగవంతుని యొక్క కీర్తనని ప్రచారం చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది, రైట్? అంటే అంటే నాలుగు యుగాల్లో నాలుగు అవతారాల గురించి చెప్పడం జరిగింది అన్నమాట. ఇక్కడ సత్యయుగంలో నరసింహస్వామి ఏం చేశారు, త్రేతాయుగంలో రాముడు ఏం చేశారు, ద్వాపరయుగంలో కృష్ణుడు ఏం చేశారు, మరియు కలియుగంలో చైతన్య మహాప్రభు కింద వచ్చి కీర్తనని ప్రారంభించారని చెప్పి ఇక్కడ నరసింహపురాణం చెప్పడం జరిగింది. ఫర్దర్గా శ్రీ చైతన్య మహాప్రభు తన యొక్క తల్లిగారు మరియు తన యొక్క సంకీర్తన ఉద్యమం గురించి కూడా ఫర్దర్గా ఎన్నెన్నో శాస్త్రాల్లో ఉంది. నారద పురాణం కూడా అలాంటిదే వస్తుంది, ద్విజభువి జయద్వం జయద్వం భక్త రూపిణ కలౌ సంకీర్తన ఆరంభే భవిష్యామి సచీసుత. ఏమని వస్తుందంటే, ఓ ద్విజ, ద్విజ అంటే ఎవరు, దేవతలారా అని చెప్పి, దయచేసి భగవంతుడు ఇక్కడ దేవతలతో చెప్తున్నారు, దయచేసి కలియుగంలో ఈ భూమిపైన భక్తులుగా వచ్చి చేరండి, కృష్ణుని నామ సంకీర్తన ప్రారంభించేందుకు నేను సచీసుతునిగా అవతరించబోతున్నాను అని చెప్పి చెప్తున్నారనమాట, రైట్? కలౌ సంకీర్తన ఆరంభే భవిష్యామి సచీసుత, అంటే కలియుగంలో సంకీర్తన ఉద్యమాన్ని ఆరంభించడం కోసము సచీసుతునిగా నేను అవతరించబోతున్నాను అని చెప్పి ఇక్కడ కూడా నారద పురాణంలో విష్ణువు దేవతలు చెప్తున్నారు. వాయు పురాణంలో చూసినట్లయితే, ఐఎమ్ స్కిప్పింగ్ బికాస్ సో మెనీ స్లైడ్స్ ఉన్నాయి. వాయు పురాణం చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్, నాకు నచ్చిన శ్లోకం ఇది, పౌర్ణమాస్యం ఫాల్గుణస్య ఫాల్గుని రక్షయోగత భవిష్యే గౌర రూపేణ సచీ గర్భే పురందరాత్. ఇక్కడ ఏం చెప్పబడింది వాయు పురాణంలో, పౌర్ణమాస్యం ఫాల్గుణస్య అని చెప్పి, సో ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజునాడు అని చెప్పి, అంటే ఈవెన్ ఆ యొక్క తిథి కూడా చెప్పేశారు. సో గౌర పూర్ణిమ అంటే ఏంటి చెప్పండి, గౌర పూర్ణిమ అంటే అది ఫాల్గు, ఈ మార్చి నెల, మార్చి నెల అంటే ఫాల్గుణం. ఫాల్గుణంలో నెక్స్ట్ పౌర్ణమి రోజు నాడు, రైట్? సో శుక్లపక్షం పౌర్ణమి, ఐ డోంట్ నో శుక్లపక్షం కృష్ణపక్షం తెలియదు, బట్ పౌర్ణమి రోజు నాడు ఫాల్గుని రక్ష యోగత అని చెప్పి, తర్వాత భవిష్యే గౌర రూపేణ, అంటే భవిష్య అంటే అవతరించబోతున్నాను, ఎలాగా గౌర రూపేణ అంటే బంగారు ఛాయతో అవతరించబోతున్నాను, సచీ గర్భే పురందరాత్, అంటే పురందరుడు మరియు సచీదేవి యొక్క పుత్రునిగా నేను అవతరించబోతున్నానని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. నెక్స్ట్ వాయుపురాణంలో ఫర్దర్గా చాలా శ్లోకాలు వస్తాయి వాయుపురాణంలో సిరీస్లో. నెక్స్ట్ శ్లోకంలో ఏమొస్తుందంటే స్వర్ణాదితీరమస్తాయ నవద్వీపే జనాశ్రయే తత్ర ద్విజ కులం ప్రాప్తో భవిష్యామి జనాలయే. ఏమంటున్నారంటే ఇక్కడ స్వర్ణాది తీరం ఆస్తాయ అని చెప్పి, రైట్? సో ఆ స్వర్ణాది తీరం అంటే గంగానది అనమాట, గంగానది సమీపంలో నవద్వీపే జనాశ్రయే, నవద్వీప్ అనే నగరంలో, తత్ర ద్విజ కులం ప్రాప్తో, ద్విజ కులం అంటే బ్రాహ్మణ కుటుంబంలో, భవిష్యామి జనాలయే, బ్రాహ్మణ కుటుంబంలో నవద్వీప్ అనే నగరంలో గంగానది ఒడ్డు మీద నేను ఆవిర్భవించబోతున్నాను అని నెక్స్ట్ శ్లోకంలో చెప్పారనమాట. ఫర్దర్గా వాయుపురాణంలో ఏమొస్తుంది, భక్తి యోగ ప్రధానాయ లోకస్య అనుగ్రహాయ చ సన్యస్య రూపమాస్తాయ కృష్ణ చైతన్య నామద్రిక్. సో వెరీ సింపుల్ లాంగ్వేజ్, భక్తి యోగ ప్రధానాయ అంటే ఈ భక్తి యోగ మార్గాన్ని నలుగురికి అందించడం కోసము, లోకస్య అనుగ్రహాయ చ అంటే ఈ యొక్క బద్ధ జీవులకి ఈ భక్తి యోగ మార్గాన్ని అనుగ్రహించడం కోసము, సన్యస్య రూపం ఆస్తాయ, ఆస్తాయ అంటే స్వీకరించడం, అంటే భగవంతుడు సన్యాస రూపాన్ని స్వీకరిస్తున్నారంట, కృష్ణ చైతన్య నామద్రక్, తద్వారా అతని పేరు ఏమబోతుంది, కృష్ణ చైతన్య అనే పేరు సంతరించుకోబోతుంది అని చెప్తున్నారు. అంటే యు కెన్ సీ ఫస్ట్ శ్లోకాన్ని మనం ఏం చూసాము ఈ వాయుపురాణంలో, మొదట పౌర్ణమి మాసం రోజు నాడు నిండు చంద్రుడు ఫాల్గుణ మాసంలో నేను బంగారు ఛాయతో సచీ గర్భంలో వస్తానని మొదటి శ్లోకం చెప్పారు. రెండో శ్లోకంలో ఏం చెప్పారు భగవంతుడు, ఇక్కడ నేను గంగానది ఒడ్డు మీద ఉన్నారు, అంటే ఫస్ట్ శ్లోకంలో పౌర్ణమి నాడు ఫాల్గుని మాసం అని చెప్పారు, సచీమాత గర్భం అని చెప్పారు, సెకండ్ శ్లోకంలో గంగానది ఒడ్డునని చెప్పారు, నవద్వీప్ అనే నగరంలో చెప్పారు, బ్రాహ్మణ కుటుంబంలో చెప్పారు, రైట్? మూడో శ్లోకంలో ఏం చెప్పారు, కృష్ణ భక్తిని ప్రచారం చేయడం కోసం, జనాలు ఉద్ధరించడం కోసము సన్యాసాన్ని స్వీకరిస్తారు, ఆ విధంగా కృష్ణ చైతన్య నామాన్ని స్వీకరిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో 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 క్లియర్లీ ఇట్ ఇస్ దేర్. చెప్పుకుంటూ పోతే వీ కెన్ డిస్క ఫర్దర్గా అదే వాయుపురాణంలో ఇంకేముందంటే, తేన లోకస్య నిస్తారస్ తత్కురుద్వం మమ జ్ఞయ దరిత్రి భవిత చాబేర్ మాయైవ ద్విజ దేహిన. ఏమంటుందంటే ఇక్కడ, ఆల్ ఆఫ్ యూ షుడ్ ఫాలో మై ఆర్డర్ అండ్ డెలివర్, అంటే మీరందరూ కూడా నా యొక్క ఆదేశాలను పాటించి జనాన్ని ఉద్ధరించండి, నేను బ్రాహ్మణ కుటుంబంలో ఆవిర్భవించి నేను అందరినీ ఉద్ధరిస్తానని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా భగవంతుడు దేవతలతో చెప్తున్నారు అన్నమాట ఈ సిరీస్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్నిసార్లు చాలాసార్లు భగవంతుడు బ్రాహ్మణ కుటుంబం బ్రాహ్మణ కుటుంబం బ్రాహ్మణ కుటుంబం అని చెప్పి చాలాసార్లు వస్తూ ఉంటుంది. సో కొన్నిసార్లు కొంతమంది అంటారు అరే అంటే అంటే మనకి ఏదో ఒక కారణం కావాలి విమర్శించడం కోసం, భగవంతుడు బ్రాహ్మణ కుటుంబంలోనే ఎందుకు పెద్దసారి ఆవిర్భవిస్తాడు, భగవంతుడు బ్రాహ్మణుల పట్ల పక్షపాతి అంటే శూద్రులకి పట్ల ఈ తిరస్కారం, అందుకనే మాకు భగవంతుడు అంటే ఇష్టం లేదు, అందుకే మాకు శాస్త్రాలు అంటే ఇష్టం లేదు, అందుకే మేము మనసు సంబంధించి తగలబెట్టేస్తాం అంతే, మా ఇష్టం మేము తగలబెట్టేస్తాం అంతే, ఎందుకంటే మా గురించి తక్కువగా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి, భగవంతుడు కూడా ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబంలోనే పుడతా ఉంటాడు కాబట్టి. అవునా సార్, మరి వరాహదేవునిది వరాహుడు వరాహస్వామి అవతారము అది ఏ కుటుంబం, బ్రాహ్మణ కుటుంబమా, వరాహస్వామి బ్రాహ్మణ కుటుంబంలో ఆవిర్భవించారా? సరే బ్రాహ్మణ కుటుంబం దూరమైన విషయం, కనీసం శూద్ర కుటుంబంలో అయినా అవతరించారా భగవంతుడు, అది స్వయాన వానరం అంటే శోకరం అన్నమాట, అది ఒక పంది జాతి అది. సో చెప్పాలంటే అన్నిటికన్నా అధమమైన జాతి, అధమమైన జాతిలో కూడా భగవంతుడు అవతరిస్తున్నారు. కానీ అధమైన జాతిలో భగవంతుడు అవతరించినా సరే భగవంతుడు భగవంతుడే, అతడు సంపూర్ణంగా పరిశుద్ధుడే. మలంలో బంగారం ఉన్నా సరే బంగారం అపవిత్రం అయిపోదు, బంగారం బంగారమే, రైట్? సో అలాగనే సో భగవంతుడు ఈజ్ నాట్ లైక్ యు నో పక్షపాతి, బ్రాహ్మణ పక్షపాతి, అదేం కాదు. సో ఇక్కడ భగవంతుడి అవతారంలో బ్రాహ్మణ కుటుంబంలో, ఎందుకంటే నామాన్ని ప్రచారం చేస్తున్నారు, బ్రాహ్మణ కుటుంబంలో అవతరిస్తారనమాట, రైట్? సో ఫర్దర్గా వాయుపురాణంలో లాగానే ఇంకా చాలా ఉంటాయి. అథర్వ వేదంలో వేదాల్లో కూడా ఏమని చెప్పారంటే, సప్తమే గౌర వర్ణ విష్ణోర్ ఇతి ఏనా స్వసక్తయ చైక్యమేత్య ప్రతర్ అవతీర్య సహస్వైస్వమను. ఏమన్నాడంటే, ఏడవ మన్వంతరంలో కలియుగ ప్రారంభంలో భగవంతుడు తన స్వంత సహచరులతో కలిసి బంగారు రూపంలో భూమికి దిగి వస్తాడు, అతడు తన స్వంత నామాలని జపించడం నేర్పిస్తారని చెప్పారు. సహ స్వై స్వ మనుం అని చెప్పి భగవంతుడు తన సొంత నామాలని జపం చేపిస్తారని చెప్పి, అవునా కాదా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ రామ రామ హరే హరే. సో హరే కృష్ణ అంటున్నాము, హరే అంటే రాధారాణి, కృష్ణ అంటే కృష్ణుడు. సో రాధా ఓ కృష్ణ అంటున్నాం, ఎవరు చెప్పారు అని అనమని చెప్పి మహాప్రభు చెప్పారు. అండ్ మహాప్రభు ఎవరు? శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నాహి అన్య. మహాప్రభు స్వయంగా రాధాకృష్ణుని యొక్క మిళితం, ఇదే కాంబినేషన్ రాధాకృష్ణ. కాబట్టి అంటే మహాప్రభు రాధాకృష్ణుడు స్వయంగా తన నామాలని జపం చేయిస్తున్నారు అనమాట, అదే ఇక్కడ చెప్పడం జరిగింది. సప్తమే అన్నారు అంటే ఏడవ మన్వంతరం. ఎప్పుడు చెప్పాను ఇది నేను? మొన్న వరాహ అవతారం చెప్పుంటాను. సో 14 మనువులు ఉంటారు బ్రహ్మదేవుడు ఒక రోజులో, రైట్? స్వయంభవ, స్వారోచిష, తామస, రైవత, ఉత్తమ, చాక్షుష, వైవశ్వత. సో ప్రస్తుతం మనం ఉండేది బ్రహ్మదేవుడు 14 మనువులలో ఏడవ మను అంటే ఇప్పుడు మనం ఉండేది 7వ మను అనమాట. కరెంట్లీ మనం ఇప్పుడు ఉండేది ఇది వైవస్వత మను. ఇది వైవస్వత మను అంటే వాస్తవం చెప్పాలంటే బ్రహ్మదేవుడికి సగం రోజు అయినట్లు లెక్క. ఇప్పుడు అతను 12 గంటల్లో 14 మనులు మారుతారు 12 గంటల్లో. సో ఇప్పుడు 6 గంటలు అయ్యాయి బ్రహ్మదేవుడు తెల్లవారు లెక్క ప్రకారంగా. అండ్ ఈ వైవస్వత మనులో కూడా ఒకసారి మాత్రమే బ్రహ్మదేవుడు ఒక రోజులో ఒకసారి మాత్రమే కృష్ణ భగవానుడు, స్వయం కృష్ణుడు మరియు స్వయం చైతన్య మహాప్రభు అవతరిస్తారనమాట. అదే విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. ఐ థింక్ ఇట్స్ టైం, మనము చెప్పుకుంటే ఇంకా చాలా చాలా చెప్పుకోవచ్చు. బట్ ఎస్సెన్షియల్గా మనం చూసినట్లయితే ఇలా చాలా శ్లోకాలను డిస్కస్ చేసుకోవచ్చు. కానీ నేను ఒక విషయం చెప్తున్నాను, ఇది అన్నిటికన్నా కూడా ఇప్పుడు చెప్పబోయేది అత్యంత ముఖ్యమైనది. ఓకే, ఈ యొక్క శాస్త్రిక ఎవిడెన్స్ అన్ని బయట వాళ్ళ కోసం. వాస్తవంగా భగవంతుని తెలుసుకునే మార్గం వేరు. చైతన్య చరితామృతంలో ఒక కాంటెక్స్ట్లో చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకొని జగన్నాథ్పురికి వస్తారు. తర్వాత అక్కడికి వచ్చిన కొన్నాళ్ళ తర్వాత అక్కడ జగన్నాథ్పురి అప్పుడు రాజు పేరు ప్రతాపరుద్ర మహారాజు అనమాట. సో ప్రతాపరుద్ర మహారాజు తెలిసి ఎవరో మహా గొప్ప సన్యాసి వచ్చారు, సరే సో ఈజ్ హ్యాపీ. తర్వాత అక్కడ మహాప్రభుని చూడడానికి వేరే భక్తులు కూడా వస్తారు బెంగాల్ నుంచి మహాప్రభుతో పాటు. సో వాళ్ళు మహాప్రభు చూస్తే మహాప్రభు వారికి చందనం అంటిస్తూ ఉంటారు, తర్వాత పూలమాలలు వేస్తూ ఉంటారు, అందరూ నృత్యం చేస్తూ ఉంటారనమాట. అండ్ రాజు తన యొక్క రాజమహల్ నుంచి చూస్తూ ఉంటాడు, ఆ నృత్యాన్ని చూస్తూ ఉంటారు, ఆ మహాపురుషుని చూస్తాడు మహాప్రభుని. అండ్ రాజు ఆశ్చర్యపోతాడు, 7 అడుగులు బంగారు కొండ, 7 feet tall, ప్యూర్ గోల్డెన్ రంగులో, అంటే ఒక మిలియన్ ఒక ఫ్లడ్ లైట్లు అంతటి వెలుతురులు కాంతి శరీరం వస్తూ ఉంటుంది, అండ్ ఆకాశం అంత ఎగిరి గెంతుతున్నారు, ఇలాంటిది నా జీవితంలో ఈ సృష్టిలో ఎవరు చూసుండరు అని రాజు అంటాడనమాట. పక్కన తన యొక్క ఎవరు, సార్వభౌమ భట్టాచార్య అంటే రాజు యొక్క మంత్రి మరియు కులగురువు. సో అతనికి ఆల్రెడీ చైతన్య మహాప్రభు తన యొక్క కృష్ణ రూపాన్ని, రాముడు రూపాన్ని, షడ్భుజ గౌరాంగ రూపాన్ని చూపిస్తారు. అంటే తన నుంచే కృష్ణుడు, రాముడు, స్వయంగా మహాప్రభు, 6 భుజాలు అనమాట, షడ్భుజ గౌరాంగ అని చెప్పి. సో అతనికి ఆల్రెడీ భగవంతు కృపనిచ్చి ఉంటాడు, అతనికి తెలుసు ఆల్రెడీ శ్రీకృష్ణుడు అని చెప్పి. సో అప్పుడు ఎప్పుడైతే రాజు ఎవరు ఈ మహాన్ పురుషుడు అన్నట్టే అప్పుడు మంత్రి అంటారనమాట, సార్వభౌమ భట్టాచార్య ఏమంటారంటే, రాజా అతను స్వయాన శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పి అంటారనమాట. అలా అన్నప్పుడు రాజు అంటాడు, ఓ మంత్రివర్య, మీరు మిమ్మల్ని నేను చూశాను, మీరు ఏది కూడా అలా ఊరికిని అనరు, మీరు అన్నారు అంటే నేను ఖచ్చితంగా నమ్ముతాను అని చెప్పి. కానీ అప్పుడు అంటారు, కానీ నాకు మీకు అర్థమైంది విషయం, నాకెందుకు అర్థం కాలేదు అంటారనమాట. అతను చూసినప్పుడు, వెన్ ఐ సా హిమ్, అతను అఫ్ కోర్స్ ఐ కు అండర్స్టాండ్, అతను సాధారణ వ్యక్తి కాదు, మహాన పురుషుడు అని అర్థమైంది. కానీ అతను స్వయాన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే విషయాన్ని నాకు అర్థం కాలేదు, నాకు ఎందుకు అర్థం కాలేకపోయింది అనే విషయాన్ని సార్వభౌమ భట్టాచార్యని రాజు ప్రతాపరుద్ర మహారాజు అడిగినప్పుడు, అప్పుడు సార్వభౌమ భట్టాచార్య ఒక శ్లోకాన్ని చెప్తారు. చైతన్య చరితామృతం మధ్యలీల 6వ అధ్యాయం 83వ శ్లోకం. అక్కడ ఏమంటారంటే, ఈశ్వరేర కృపాలేశ హోయితయ హారే సేయిత ఈశ్వరే తత్వ జాని బారే పారే. సో వెరీ ఫేమస్ శ్లోక. ఇక్కడ ఏమొస్తుందంటే, ఈశ్వరేర కృపాలేశ హయతో యహారే. యహార్ అంటే ఎవరి పట్ల అయితే, జాగ్రత్తగా, ఎవరి పట్ల అయితే భగవంతుని యొక్క కృపాలేశ, లేశ మాత్ర, లేశ అంటే ఒక నీటి చుక్క, ఒక నీటి చుక్కంతటి కృప అయినా సరే ఒక వ్యక్తి మీద లేనప్పుడు, భగవంతుని యొక్క కృప అతని వ్యక్తి మీద లేనప్పుడు అతడికి సయిత ఈశ్వర తత్వ జానీ బారే పారే. జానీ బారే అంటే అటువంటి వ్యక్తి భగవంతుని యొక్క భగవంతుని గురించి తెలుసుకోలేడు అని చెప్పి. అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే సింపుల్గా ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే, భగవంతుని గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే భగవంతుని యొక్క కృప, కనీసం ఇసుమంతటి భగవంతుని కృప అయినా నీ మీద ఉండాలి. అది లేనప్పుడు నువ్వు ఎంతటి మేధావి అయినా సరే, ఎంతటి పండితుడివైనా, ఎన్ని శ్లోకాలు చదివినా సరే భగవంతుని గురించి నువ్వు తెలుసుకోలేవు, అని భగవంతుని మీద నమ్మకం నీకు ఏర్పడదు అని చెప్పి. కాబట్టి ఇప్పుడు మనము శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ గౌరాంగ మహాప్రభు గురించి చర్చించుకుంటున్నప్పుడు మనం శాస్త్ర ప్రమాణాలు చూసాము, దట్ ఇస్ ఆల్ దేర్. ఇవన్నీ మనం ఒక రకమైన విశ్వాసాన్ని ఇస్తాయి, కానీ నిజంగా అంటే ఇంటలెక్చువల్గా విశ్వాసాన్ని ఇస్తాయి, ఇంటలెక్చువల్ ఇక్కడ, కానీ నిజంగా హృదయంలో శ్రీ చైతన్య మహాప్రభు ఇస్ ద మోస్ట్, మన పరమ కరుణ పహుదేవి జైన నితాయి గౌరచంద్ర అను, ఇతను నిజంగా ఇతను భగవంతుడు, సంపూర్ణ దయామయుడు, సభ అవతార శార శిరోమణి, మరి స్వయాన కృష్ణుడే అనే ఆ కన్విక్షన్ హృదయంలోకి రావాలి అంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడ చెప్పినట్టుగా ఈశ్వరేర కృపాలేశ హయతో యహారే అంటే, ఈశ్వరేర భగవంతుని యొక్క కనీసం ఒక నీటి చుక్కంత ఇసుమంతరి కృప అయినా ఉండాలి అని చెప్పి. సో ఆ కృపని మనం ఎలా వస్తుంది మనకి, ఆ కృపని ఎలా పెంచుకోగలమంటే భగవంతుడు ఇచ్చిన ఆ మార్గాన్ని పాటించడం ద్వారా. ఏంటి ఆ మార్గము? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. సో ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనము నిస్వార్థమైన భావంతో, భక్తిపూర్వక భావంతో జపం చేసినప్పుడు ఈ మార్గాన్ని ఎవరు మనకి ఇచ్చారు? చైతన్య మహాప్రభు మనకి మార్గాన్ని ఇచ్చారు. కాబట్టి ఆయన ఇచ్చిన మార్గాన్ని మనం జపం చేసినప్పుడు ఏమవుతుంది? అతని యొక్క కృప మన మీద వస్తుంది, మహాప్రభు కృప మన మీద వస్తుంది. మహాప్రభు కృప మనకు వచ్చినప్పుడు అప్పుడు మనకి శ్రీ చైతన్య మహాప్రభు అర్థమవడం ప్రారంభిస్తారు అనమాట. దెన్ యూ కెన్ స్టార్ట్ అండర్స్టాండింగ్ అండ్ యూ స్టార్ట్ డెవలపింగ్ ఫెయిత్ అండ్ డివోషన్ అనమాట. అండ్ ఎప్పుడైతే నీకు మహాప్రభు అర్థమవుతారో ఆ తర్వాత నీకు రాధాకృష్ణుడు అర్థమవుతారు. అంతవరకు నీకు రాధాకృష్ణుడు కాన్సెప్ట్ అర్థం కాదు. సి, చైతన్య మహాప్రభు కాన్సెప్ట్ అర్థం కాకుండా రాధాకృష్ణుడు కాన్సెప్ట్ ఇంపాసిబుల్. ఒక కృష్ణుడు అర్థమవుతారు నీకు, కృష్ణుని అర్థం చేసుకోవడం ఓకే ఒక లెక్కల ఒక స్థాయిలో ఈజీయే, కానీ రాధారాణి అంటే ఎవరు అండ్ రాధాకృష్ణుడు సంబంధం ఏమిటి, హూ ఇస్ రాధారాణి, ఆ రాధారాణి తత్వం అర్థం కావాలి అంటే మహాప్రభు అర్థమై తీరాలి. అండ్ మహాప్రభు అర్థం అవ్వాలి అంటే మహాప్రభు వారి యొక్క కృప, మహాప్రభు అర్థం అవ్వాలంటే మహాప్రభు కృప ఖచ్చితంగా ఉండాలి, మహాప్రభు కృప భక్తుల కృప ఉండాలన్నమాట. అండ్ ఆ కృపను ఎలా వస్తుంది అంటే హరినామం జపం చేయడం ద్వారా వస్తుంది. కాబట్టి అందుకనే మనం ఇస్కాన్కి వచ్చినప్పుడు అల్టిమేట్గా ఇస్కాన్ అంటే ఏంటి, మనం చెప్పినట్టుగా మహాప్రభు వారి యొక్క ఉద్యమం ఇది. ఇస్కాన్లో భక్తులందరూ ఎవరు? మహాప్రభు సైన్యం. ఆ సైన్యానికి సైన్యాధిపతి ఎవరు? శ్రీల ప్రభుపాదులు వారు. కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని లక్షల మంది సైన్యం పోటీ యుద్ధం చేశారు పాండవుల తరపున. సో లక్షల మంది సైన్యం ఉన్నారు, పాండవులు ఉన్నారు, అర్జునుడు ఉన్నాడు. సో అర్జునుడు ఎవరు? ప్రభుపాదులు వారు. మనందరూ సైన్యం, ఆ పిల్ల సైన్యం మనందరం అందులోనే. కానీ యాక్చువల్గా నిజమైన వెనకాతను నడిపిస్తుంది ఎవరు? కృష్ణుడు. సిమిలర్ గా ఇక్కడ ఈ సంకీర్తన ఉద్యమం నడిపిస్తున్నారు మహాప్రభు అండ్ శ్రీ ప్రభుపాదుల వారి సేనాధిపతి, మనందరం కూడా సైన్యం అనమాట. సో అది మన అదృష్టం. సో ఎవరైతే, అందుకనే ఎవరైనా కొత్త వేదలు వచ్చినప్పుడు మనము ఫస్ట్ ఏమంటాము, మీరు హరే కృష్ణ మంత్రం జపం చేయండి అయ్యా అంటాము. మహాప్రభు గురించి, రాధారాణి గురించి అడిగితే చెప్పం మనం, ఎందుకంటే అది పిహెచ్ సబ్జెక్ట్. అరే నీకు ఏబిసిడి రాదు, నువ్వెందుకు ఎలక్ట్రాన్ ప్రోటాన్ మైక్రోస్కోప్ ఎందుకు మాట్లాడుతున్నావు? సో ఫస్ట్ మనం ఏబిసిడి నేర్పించాలి. సో హరినామాన్ని మనం చేయడం నేర్పిస్తే అతడు హరినామం చేసినప్పుడు ఏమవుతుంది, వెంటనే అతని హృదయం నెమ్మది నెమ్మది పరివర్తన అవుతుంది. అండ్ మహాప్రభు వారి యొక్క కృప అనేది నిత్యానందపురం కృప ఫస్ట్ చెప్పాలండి. ఇంకా గట్టి చెప్పాలంటే ఫస్ట్ నిత్యానందపురం కృప వస్తుంది. నిత్యానంద కృప ద్వారా మహాప్రభు కృప వస్తుంది. ఎప్పుడైతే మహాప్రభు కృప వస్తుందో అప్పుడు అతనికి మహాప్రభు అర్థమవుతారు. గౌరనిత అనేవాళ్ళు రాధా స్వయాన కృష్ణ బలరాములు అర్థమవుతారు అనమాట. ఎప్పుడైతే ఆ విషయం అర్థమవుతుందో, మహాప్రభు అర్థమవుతారు, అప్పుడు రాధాకృష్ణుడు కాన్సెప్ట్ అర్థమవుతుంది. అప్పుడు యాక్చువల్ గా రాధాకృష్ణ పట్ల భక్తి. అదర్వైజ్ శ్రీ చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో వచ్చి మనకి యొక్క సిద్ధాంతాన్ని ఇవ్వకపోయింటే అసలు యాక్చువల్ గా ఆయన ఎది గౌర్ణ హైతో తబిక హైతో కేమోన దారి తందేను, రాధార మహిమ ప్రేమ రసాసీమ జగతే జనాధహే. అంటే మహాప్రభు ఎది గౌర్ణ హైతో, మహాప్రభుయే రాకపోయింటే ఈ లోకంలో ఏమై ఉండేది? రాధారాణి యొక్క మహిమ, రాధారాణి మహిమాన్విత ఆవిడ యొక్క ఆ ప్రేమ భక్తి అనే కాన్సెప్ట్ ఎవరికి అర్థమై ఉండేదే కాదు. సరే వృందావనంలో కృష్ణుడు లీలలు చేశాడు, గోపికా స్త్రీలతో ఆడుకున్నాడు పాడుకున్నాడు, అంటే సినిమాల్లో చూపించినట్టుగా కృష్ణుడు 100 మంది రాధకులు రాధలు ఉంటారు ఆడుతున్న, అంతే, అదొక ఎంటర్టైన్మెంట్ తప్ప అందులో ఉన్న నిస్వార్థమైన అత్యంత పవిత్రమైన ప్రేమ భక్తి అనే కాన్సెప్ట్ ఎవరికి అర్థమై ఉండేది కాదు. ఆ అత్యంత పవిత్రమైన ప్రేమ భక్తి అనే కాన్సెప్ట్ ని ఈ లోకానికి చాటి చెప్పింది శ్రీ చైతన్య మహాప్రభు. అండ్ ఆ మహాప్రభుని అర్థం చేసుకోవాలి అంటే మనం అఫ్కోర్స్ ఇక్కడ శాస్త్రాల నుంచి ఈరోజు చాలా డిస్కస్ చేసుకున్నాం, వెరీ గుడ్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ హోలీ నేమ్. హరినామాన్ని మనము ఎంత శ్రద్ధగా ఆశ్రయం తీసుకుంటే అంత మనకు తెలియకుండానే, మీకు ఇప్పుడు ఈ శ్లోకాలు ఏమి తెలియకపోండొచ్చు, ఈ శ్లోకాలు తెలియకపోయినా సరే మీరు శ్రీ చైతన్య మహాప్రభుని సంపూర్ణంగా కృషుడు నమ్మగలరు. ఎప్పుడు నమ్మగలరు? హరినామాన్ని అపరాధం లేకుండా జపించేసినప్పుడు అనమాట, రైట్. సో ఈరోజు క్లాస్ ఇక్కడితో మనం విరామం ఇద్దాము. ఎసెన్షియల్గా ఏం చూసామంటే, ఫస్ట్ మనం శాస్త్రాన్ని మనం చదవకపోవడం వల్ల అసలు మనకి అసలు భగవంతుడు అంటే ఏంటి, రోడ్డు మీద ప్రతి ఒక్కరిని భగవంతుడు అని బోర్డులు పెడతాం అని నమ్మేస్తున్నాము. నిజమైన భగవంతుని మనము డౌట్ పడ సందేహిస్తున్నాం అనమాట, దురదృష్టం. రెండోది చైతన్య మహాపురుష శాస్త్రంలో ఏం చెప్పారు మనం చూసాము, భాగవతంలో ముఖ్యంగా చూసాము. తర్వాత మూడోది లాస్ట్లో ఏం చేసామంటే, కానీ అల్టిమేట్గా మహాప్రభు శరణం తీసుకోవాలి, సంపూర్ణ విశ్వాసం పొందాలి అంటే మనం మహాప్రభు కృపకి పాత్రలు కావాలి. ఆ కృపకి మనము హరినామాన్ని ఆశ్రయం తీసుకోవడం ద్వారా పాత్రలు అవుతాము. ఎప్పుడైతే మహాప్రభు కృపకి పాత్రలు అవుతామో అప్పుడు మనకి రాధాకృష్ణులు అనేవారు అర్థమవుతారు. ఆ విధంగా కృష్ణ ప్రేమ అనే దానికి మనం ఆస్వాదించడం ప్రారంభిస్తాము, దానికి మనకి యాక్సెస్ దొరుకుతుంది, అది మనకి అందుబాటులోకి వస్తుంది అనమాట, రైట్. సో ఇక్కడతో మనము ఈ యొక్క ఈ చైతన్య లీల అనే సెక్షన్లో మూడు ఎపిసోడ్స్ పూర్తి చేశాము. మెయిన్ ముఖ్యంగా మన తత్వం డిస్కస్ చేసుకున్నాము, ఫిలాసఫీ. సో రేపటి క్లాస్ నుంచి మనము మహాప్రభు వారి యొక్క ఆవిర్భావము, వారి బాల్య లీల, పావుగండ లీల, కైశోర లీల ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ రాబోయే క్లాసులో చర్చించుకుంటాం అనమాట, రైట్. శ్రీ చైతన్య మహాప్రభు కీ జాయ్, కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి కీ జాయ్, శ్రీల ప్రభుపాద్ కీ జాయ్, హరే కృష్ణ.